गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगुरुभ्यो नमः। महाभक्ताय नमः। నిజానికి ఇప్పటివరకు మనం సత్సంగం యొక్క ప్రాముఖ్యత గురించి, దానిలో ఉండడం వల్ల వచ్చేటువంటి లాభాల గురించి మనం ముందు నుంచే ఎప్పటినుంచో మనకు తెలిసినప్పటికీ మళ్ళీ మళ్ళీ అది వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఎందుకు సత్సంగాలకు వస్తున్నాం మనం అందరం అంటే, మనందరికీ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమిటంటే మోక్షం సంపాదించాలని, ఆత్మజ్ఞానం సంపాదించాలనేటువంటిది గమ్యం. చిటారు కొమ్మన ఆ మిఠాయి పొట్లం ఏమిటరా అంటే, మనమందరం మోక్షం సంపాదించాలనేటువంటి దానికోసమే ప్రయత్నం ఇక్కడ అందరం చేరాం. మరి ఆత్మజ్ఞానం మనం ఎన్నోసార్లు అమ్మ ముఖతః, బాబుజీ వారి ముఖతః, ఎంతోమంది భక్తుల ముఖతః నంబూరులో కూడా ఎన్నో 30 ఏళ్ళుగా ఒకటి వింటూ ఉంటాం. ఎంతసేపట్లో వస్తుందండి ఆత్మజ్ఞానం అంటే, గుర్రపు రికాబులో కాలు పెట్టినంత ఒక నిమిషంలో వచ్చేస్తుంది. గుర్రపు రికాబు అంటే హార్స్ శాడల్లో, అది జనక మహారాజు వారు అష్టావక్ర వారి కథ మనకి ఎన్నోసార్లు మనం విన్నదే. ఒక నిమిషంలో ఇందాక అమ్మ కూడా అడిగారు ఎంతమందికి అబ్బింది అని. అయితే మనకి ఎందుకు రావట్లేదు అంత ఒక నిమిషంలో వచ్చేస్తోంది అని అనిపించేంత జనక మహారాజు వారికి వచ్చినంతగా మనందరికీ ఎందుకు అంత ఒక నిమిషంలోనే అబ్బట్లేదు, ఎంత తొందరగా రావట్లేదు అనిపిస్తోంది? మనం ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాం, అరే ఇంకా రావట్లేదే, ఇంకా మనకి అది ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి ఇంకా కుతూహలం ఇంకా ఎందుకుంటోంది అంటే, మనలో ఉండేటువంటి లోపం ఏమిటంటే మనకి ఇంకా పూర్తిగా మనలో ఆ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ రాలేదు. ఇంకా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అంటే ఏమిటి అంటే సాధనా చతుష్టయ సంపత్తి అన్న. పూర్తిగా ఆ సాధనా చతుష్టయ సంపత్తి లేకుండా ఆత్మజ్ఞానం విన్నా మనకి వెంటనే అది అబ్బదు, తొందరగా అంటుకోదు, వినాలనే ఇష్టం కూడా కలగదు. సాధనా చతుష్టయ సంపత్తి అంటే మనం ఎన్నోసార్లు విన్నదే, వివేకము, వైరాగ్యము, శమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వం అనేటువంటివి 4. ఇవి సాధనా చతుష్టయ సంపత్తి అనేసి మనం వింటూ ఉంటాం. అంటే టూకీగా చెప్పుకోవాలంటే ఏమిటంటే అండి, వివేకం అంటే ఏమిటంటే ఇవాళ ప్రతిరోజు లేచినప్పటికీ మనందరికీ ఒక వివేకం ఉన్నది. ఆ వివేకం ఏమిటంటే అనాత్మ అనాత్మ వివేకం ఉన్నది. రెండు అనాత్మల మధ్య ఏది బెస్ట్ అనాత్మ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే కోల్గేట్ టూత్పేస్ట్ మంచిదా, క్లోజప్ టూత్పేస్ట్ మంచిదా, తాజ్మహల్ టీ మంచిదా, రెడ్ లేబుల్ టీ మంచిదా, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు చీరల షాప్కి వెళ్తే ఈ చీర బాగుందా, ఆ చీర బాగుందా, గోల్డ్ షాప్కి వెళ్తే ఈ నగ బాగుందా, ఆ నగ బాగుందా, తోటకూర పప్పు బాయిల్ చేసుకుందామా, పాలకూర పప్పు చేసుకుందామా, రోజంతా రెండు అనాత్మల మధ్య ఉండేటువంటి సెలెక్ట్ చేస్తే ఏమొస్తుంది? అనాత్మే మిగులుతుంది. అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ కానిటువంటిది, నేను కానిటువంటిది. మరి వైరాగ్యం అంటే ఏమిటంటే ఆ అనాత్మ పట్ల ఉండేటువంటి విముఖతే దాన్ని తగ్గించుకుంటూ ఆత్మ అంటే ఏమిటి, నేనెవరు అని తెలుసుకోవడమే అభ్యాసము. దాని పట్ల ఉండేటువంటి విముఖతే వైరాగ్యం. సో ఇవి టూకీగా అభ్యాస వైరాగ్యములు వచ్చేసాయి. మరి శమధమాది షట్క సంపత్తి అంటే చిన్న ఈజీగా చెప్పుకోవాలంటే ఏమిటంటే అది మనలో ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహం అని అనుకోవచ్చు. అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం ఇవి లోపిస్తున్నాయి. చివరిగా వచ్చేసేటువంటి ముముక్షత్వం, మోక్షం. ఇది మనం దీనికోసం వచ్చాం. మోక్షం అంటే ముముక్షత్వం అంటే ఏమిటి? డిజైర్ ఫర్ మోక్షం. మనకి అది తీవ్రంగా లేదు, కొంచెం కొంతమందిలో మంద స్థాయిలో ఉంది, కొంతమందిలో మధ్య స్థాయిలో ఉంది, కొంతమందిలో తీవ్రంగా నేను ఎట్లయినా సరే ఈ జన్మలో ఇంకా మరో జన్మ నాకు ఇంకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంకో మరో జన్మ వద్దనే వద్దు అనేటువంటిది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అయితే మనం ఏమిటంటే దానికి ఏమన్నారంటే మనం ఒక మధ్యమాధికారులం, లేకపోతే మందాధికారులుగా ఉన్నాం. కానీ నిజానికి మోక్షం రావడం ఎంతోసేపు పట్టదండి. ఉత్తమాధికారి జనక మహారాజులాగా మనం కూడా అయితే ఎంతసేపు పడుతుంది? దానికి మనకి ఉదాహరణ ఏం చెప్పారంటే, మన చాలామంది మన భక్తుల్లోనూ ఎంతోమంది ఫ్యాక్టరీలు బిల్డింగ్లు కడుతూ ఉంటారు. కట్టినప్పుడు శ్రీ మాతాజీ వారిని చీఫ్ గెస్ట్గాను, లేదా అసలు భగవంతుడిగా, అమ్మ మీరు ఒక పాదం అక్కడ పెడితే మాకు మా 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 బిజినెస్లో మేము పైకి వస్తామనో, లేదా మా ఇంట్లో మేము అంతా శాంతిగా ఉంటుందనో, అట్లా అమ్మని మనం ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసినప్పుడు అమ్మ వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఓపెనింగ్ సెరమనీకి సాధారణంగా అమ్మ టెంకాయ కొట్టడము, లేకపోతే ఒక రిబ్బన్ కటింగ్ అనుకుందాం, ఒక రిబ్బన్ కటింగ్ చేస్తారు. లేదా చేసినప్పుడు ఆ రిబ్బన్ కటింగ్ చేసేసి కత్తిరిస్తారు అమ్మకి, ఆ రిబ్బన్ కటింగ్ చేసేస్తారు. చేసేసాక అందరం లోపలికి, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోవడానికి, రిబ్బన్ కట్ చేసి మనం అందరం వెళ్ళిపోవడానికి ఎంతసేపు పట్టిందండి? మహా అంటే ఒక నిమిషం పట్టింది. అట్లాగే మోక్షం రావడం కూడా అంతసేపు, అంత ఈజీయే. ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన వారు ఎవరు అంటే, మనం ఇక్కడ మన ఉదాహరణలో సద్గురువు అనుకుందాం. మన జీవితంలో కూడా ఆ రిబ్బన్ అంటే ఏమిటో కాదు, మన అహంకారం. ఆ కత్తెర ఏమిటంటే మహావాక్యం, ప్రబోధం అన్నమాట, జ్ఞాన ప్రబోధం. అరే నువ్వు అది అయి ఉన్నావురా, తత్వమసి అనేటువంటి ఆ మహావాక్యం చేత అహంకారం అనేటువంటి రిబ్బన్ కట్ చేయగానే ఎంతసేపు పట్టింది, అందరం ఆ మోక్షం అనేటువంటి బిల్డింగ్లోకి అందరినీ తీసుకెళ్ళిపోయారు మాతాజీ వారు. అంత ఈజీగా ఉంది. కానీ ఆ ఈవెంట్, రిబ్బన్ కట్ చేయాలనేటువంటి ఈవెంట్ జరగడానికి ఎంత ప్రిపరేషన్ ముందుంది, ఎన్ని రోజులు శ్రమ పడితే ఆ బిల్డింగ్ ఏర్పడింది, ఎంతమంది కష్టపడితే, ఆ ఒక రెండేళ్ళు కష్టపడితే కాదు, ప్లస్ ఆ ఈవెంట్ కోసం కూడా ఎంతో ప్రయత్నం చేయాలి. మనం అక్కడ మన భీమవరంలో ఆశ్రమం కట్టారంటే దానికి ఎంతో శ్రమ ఓపెనింగ్ అయినప్పటికీ. కాబట్టి అట్లాగే మోక్షం రావడం ఒక నిమిషమే, రికార్డ్ కాల్ సమయంతో పడుతోంది. కానీ దానికి కావాల్సినటువంటి ప్రిపరేషను చాలా, క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి. మనలో ఎన్నో జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి వాసనలు పోగొట్టుకోకుండా, అది అబ్బుతుందా అంటే అబ్బుతుంది, కొంచెం కొంచెంగా శనై శనై ఉపరమేది అనేటువంటి విధంగా అబ్బుతుంది అన్నమాట. అందుకని బాబుజీ మహారాజు వారు దీనికి ఒక మంచి ఒక బోధామృతంలో ఒక విషయాన్ని చెప్పారు, నాకు అది బాగా హత్తుకుంది. దాన్ని తీసుకొని మనం కొంచెం వివరించుకోవచ్చు ఉన్న సమయంలో. బహుశా ఇది జనవరి 3వ తారీఖు అనుకుంటాను, 1988. ఇంకా 10 నెలల్లో బాబుజీ వారు అవతారం చాలిస్తారనగా ఈ విషయం చెప్పడం జరిగింది ఒక భక్తులతో. అది బోధామృతంలో ఉంది, నేను చదివా. స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, మీరా మోక్ష ఏదో రాజ్యానికి ఆవిడ రాణి కాదు, మోక్ష సామ్రాజ్యానికి ఆవిడ మహారాణి. ఆవిడ భక్తి విశ్వాసములు అనేటువంటి కాషాయ వస్త్రం ధరించిన ఆవిడ. మనం కూడా అలాగే మనం పరమాత్మని స్మరిస్తే, ఇందాక అందరూ చెప్పినట్టుగా, మనకు కూడా మన మనసులో ఆ పరమాత్మ ఆ ఆలోచనలు తలంపులన్నీ తొలగిస్తాడు. ఆయన దగ్గర కూడా కత్తెర ఉంది, ఆ కత్తెరతో మనందరికీ ముండనం చేస్తాడు. ఆయన దగ్గర ఉండేటువంటిది మామూలు బ్లేడ్ కాదు, జ్ఞాన ఖడ్గం. ఆ ముండనం చేసేటువంటి వాడే మంగళకరమైనటువంటి మంగలి అని చెప్పారు బాబుజీ కృష్ణ పరమాత్మ. అది అంశం నంబర్ 1 ఫస్ట్. దాని తర్వాత చెప్తూ, మీరా కాకుండా నెక్స్ట్ ఏం చెప్పారంటే, జ్ఞాని ఒక పరమాత్మ దర్శనం, ఇందాక వారు చెప్పినట్టుగా, కానీ పరమాత్మ దర్శనం అయినంత చేతనే మనలో ఇంద్రియాలన్నీ లోపలికి ముడుచుకొని, ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్ళేటప్పటికి అక్కడ వినలేనటువంటి శాంతి లభిస్తుంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, ఒక బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యంలో కూర్చున్న వెంటనే ఆటోమేటిక్గా మనం ఏం కష్టపడక్కర్లేదు, మన ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్తాయి. అందుకని ఆటోమేటిక్ ఇక్కడ కూర్చున్నంతసేపు మనం శాంతిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అక్కడ బయటకు పోయేటప్పటికి ఇంద్రియాలు విచ్చలవిడి అయిపోతే మనం అశాంతిని ఎక్స్పీరియన్స్. సో అది చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే, అలా ఎప్పుడు పరమాత్మని దర్శిస్తూ ఉండేవారు గోపికలు అనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట. గోపికా భక్తి గురించి చెప్పడం మొదలుపెట్టారు. కృష్ణ టీవీ అనేటువంటి దాంట్లో ఎప్పుడు గోపికలు కృష్ణ పరమాత్మని దర్శిస్తూ ఉండేవారు. అటువంటి భక్తి మనం కూడా అలవరుచుకోవాలి. అలా అలవరుచుకోవడం చేయగా కొంతకాలానికి పాయింట్ నిలబడుతుంది. పాయింట్ అని రాస్తుంది, పాయింట్ నిలబడుతుంది చివరికి మరణ సమయంలో ఆ సాధన చేయగా పాయింట్ నిలబడుతుంది అని ఉంది బాబుజీ. ఇందాక కూడా ఒక ఇంకా చెప్పడం విషయం మర్చిపోయాను. సంకల్పాలన్నీ తొలగిస్తారన్నారు కదా, మీరాకి మైండ్స్లో ఎటువంటి సంకల్పాలు, మైండ్స్ అనేటువంటి పదం కూడా వాడారు అక్కడ, అంటే మైండ్లో అని బాబుజీ. సరే, అది అంశం నంబర్ టూ. అంశం నంబర్ త్రీ ఏమిటంటే, ఈ సాధన చేయడంలో ఇది ఇది అభ్యాసం గురించి చెప్తూ వచ్చేటువంటి అడ్డంకుల గురించి చెప్తున్నారు బాబుజీ. ఇందాక మాతాజీ వారు చెప్పినట్టుగా మరణ సమయంలో మనం అనుకుంటాము అక్కడ తలుచుకోవచ్చు పరమాత్మని, తలుచుకోగానే మనం వెంటనే మనకి మోక్షం వచ్చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఆ సమయంలో ఎన్నో రకాలైనటువంటి తపవాత శ్లేష్మములు గొంతులో నిండి అక్కడ మనకి మాట పెగలదు. స్మరించను ఇందాక నృసింహ సరస్వతి వంటి శతకం చెప్పారు, అటువంటిదే మనకి ఇక్కడ ఇంకొక శతకం ఉందండి, దాశరథి శతకం. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైనచో కపము గుత్తుక నిండిన వేళ, బాంధవులు కప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన. దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకం కూడా ఉంది, సేమ్ అదే మీనింగ్. ఆ ఐసీయూలో మనం పడి ఉన్నప్పుడు వాడు వాడు పెడతాడు వెంటిలేటర్, అది పెట్టి ఆ తోలు తిత్తి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. చూసేవాడికేమో వీడు బతికున్నాడా అని అనిపించేటట్టుగా ఉంటుంది. వాడు డాక్టర్ ఏమంటాడంటే ఇంకా 1% ఛాన్స్ ఉందండి అంటాడు. ఇప్పుడు ఆ వెంటిలేటర్ తీయాలో తెలియదు, ఉంచితేనేమో 1% ఛాన్స్ ఉంది. ఏమండి డాక్టర్ గారు మరి ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటంటే అయిపోయిందండి మరి మీరు చెప్పండి, తీసేయమంటే తీసేస్తామంటే వీడి ఇంటికి పోయి ఆ తర్జన భర్జన పడతాడు. అమ్మో తీసేస్తే మరి ఏమైనా మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉందేమో, రివైవ్ అవే ఛాన్స్ ఉందేమో అని వీడు పైగా ఒక రోజు రోజుకి వాడేం చే వాడు బిల్లు దండుకుందామని వాడు అంటే అందరు చేస్తున్నారు అనుకోవట్లేదు అనండి, కొన్ని హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాడు బిల్లు దండుకుందామని వీడు ఎంతసేపు పేషెంట్ ఉంటే ఉండండి. ఇంకోటి వస్తాడు వచ్చి, డాక్టర్ గారు వీడు ఎప్పుడు పోతాడు అంటే, ఒకవేళ పోతే ఇప్పుడు పోతే కనుక నాకు సాయంకాలం 2 ఫ్లైట్ బుక్ చేసుకున్నానండి, మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ ఉందండి, ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ఇట్లా వీడు పాపం వీడికి సైంటిఫిక్గా ఏం చెప్తున్నారంటే కొంత వినపడుతుందని కూడా చెప్తున్నారు వాడికి, లోపల కోమాలు ఉండేవాడికి. ఆ ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ, కాలకింకరులు ఒక పక్కన కనబడుతుంటారు, వీళ్ళు ఎదురుకుండా బంధువులు ఇటువంటి మాట్లాడుతూ ఉంటారు, ఒక పక్కన గొంతులో రకరకాలైనటువంటి కపం మాట రాదు. అప్పుడు చిన్నప్పటి నుంచి చేసినటువంటి తప్పులు ఒప్పులు గుర్తొస్తూ ఉంటే అప్పుడు మీకు నిజంగా ఒకసారి తలుచుకుంటేనే వణుకు పుట్టట్లే మనందరికీ, అప్పుడు నిజంగా కలుగుతుందే నాటికి అప్పుడు స్మరణ, భగవంతుడి స్మరణ చస్తే కలదు. కలగకపోగా ఎప్పుడే ఏమిట్రా ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను అది చెప్తున్నారు బాబుజీ. కాబట్టి మనం ప్రాక్టీస్ ఎప్పటి నుంచి చేస్తే అప్పుడు నిలుస్తుంది, ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తే ప్రాక్టీస్ అప్పుడు నిలుస్తుంది, అందుకని అభ్యాసం. పైగా చెప్తూ ఏం చెప్పారంటే, నాయన ఇది ఇది ఎంతసేపు ఆ చిన్న ఆ చివరి క్షణంలో కనుక మనం విషయ చింతనతో పోయామనుకోండి, ఏ విషయాన్ని గురించి ఆలోచించామో అటువంటి జన్మ రావచ్చు. ఇందాక అమ్మ చెప్పినట్టుగా బాబుజీ కూడా ఇవే చెప్పారు, కుక్క జన్మ రావచ్చు, పిల్లి జన్మ రావచ్చు, తొండ జన్మ రావచ్చు, గజ్జి కుక్క జన్మ రావచ్చు, ఏ జన్మ రావచ్చు. కొంచెం అదృష్టం ఉంటే ఒక సినిమా యాక్ట్రెస్ ఇంట్లో కుక్కలాగా పుట్టచ్చు, ఏసీ రూమ్లో కూడా పడుకోవచ్చు, కొంచెం అదృష్టం ఉంటుంది. అయితే ఏ జన్మ అయినా రావచ్చు కానీ డేంజర్. కానీ ఇక్కడ ఒక చిన్న మెలికేశారు బాబుజీ. కాబట్టి మనం ఎప్పుడు పరమాత్మ దృష్టితోనే ఉండాలి. కానీ ఎవడైతే చివరికి అహం బ్రహ్మాస్మి భావనతో పోతాడో వాడు బ్రహ్మములోనే లీనమవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఇది ఈ మూడు అంశాలు అన్నమాట. ఈ మూడు అంశాలు మరి నాకు ఇంకా ఎంత సమయం ఉందో పాపం. అయితే ఎక్స్ట్రా ఆన్సర్ పేపర్ రా. అయితే ఈ మూడు అంశాలు బాబుజీ మహారాజ్ ఏది శాస్త్రంలో లేనిది ఏది చెప్పరు. శాస్త్రం అంటే భగవద్గీతలో లేనిది, భగవద్గీతలో ఉన్నదే. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం ఎప్ ప్రయాది సమద్భావం మద్భావం యాతి నాత్యత్ర సంశయ అన్న. ఎవడెవడైతే నా భావంతో పోతాడో వాడు నన్నే చేరుతున్నాడు అనేటువంటిది ఒక శ్లోకం ఉంది. ఎం ఎం వాపి స్మరణ్భావం త్యజంతే కళేవరం తమ్ తమేవైతి కౌంతేయ అనేటువంటి విషయం కూడా భగవద్ ఎన్నోసార్లు చెప్తారు. ఇది ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వావా అంత్యకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి. అహం బ్రహ్మాస్మి భావనతో పోవడం అంటే మరి అంత ఈజీయా అండి? బ్రహ్మంలో పో బ్రహ్మ భావనతో పోతే అహం బ్రహ్మాస్మి చాలా ఇదిలో కీటుకుంది ఇక్కడ చిన్న చిన్న, ఎందుకంటే మెలికేశారని చెప్పాను కదా. బ్రహ్మభావనతో పోతేనే బ్రహ్మ నిర్వాణం వస్తుంది. వేరే ఏ భావన పోయినా ఇంకొంచెం బెటరే అది కూడా అని కొంతమంది జ్ఞానం దాకా రాకుండా ఉపాసనలోనే నిలిచిపోయి ఉండిపోయిన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ వన్ స్టెప్ వాళ్ళకి ఏంటంటే లోక నిర్వాణం వస్తుంది. అంటే శాశ్వతం, అది కూడా జన్మరహిత్యమైనటువంటి స్థితే, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి, లేకపోతే వైకుంఠం అవాప్నోతి, చంద్రలోకం అవాప్నోతి, శివలోకం అవాప్నోతి, ఏదో ఒక శాశ్వతమైనటువంటివి. అవి కూడా నెక్స్ట్ బెస్ట్. కానీ బెస్ట్ ఏమిటంటే ఇక్కడే ఇప్పుడే హియర్ అండ్ నౌ సద్యోముక్తి సంపాదించాలి. ఆత్మజ్ఞానం అహం బ్రహ్మాస్మి భావనతో పోవాలి. మరి అహం బ్రహ్మాస్మి భావనతో పోవడం అంటే అంత ఈజీయా? అహం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, అస్మి అంటే ఏమిటి తెలుసుకోకుండా, శ్రవణ మనన నిధి ధ్యాసలు చేయకుండా ఇందాక అమ్మ చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి మామూలు భావనలే అసలు విషయ చింతనలే పోగొట్టుకోలేకపోతున్నాం. అహం బ్రహ్మాస్మి భావనతో ఎలా పోవాలి, నేను బ్రహ్మం అయి ఉన్నాను అనేటువంటిది. కాబట్టి దానికోసం చాలా ప్రిపేర్ చేయాలి. అందుకని మోక్షం అంటే ఏమిటి ఇందాక మనం అనుకున్నాం. ఇందాక చెప్పినట్టుగా బాబుజీ మహారాజు వారు సాధన ఎలా చేయాలంటే ఈ గోపికా భక్తితో పోల్చారు. భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఈ విషయంలో ఇందాక చెప్పారు, అందుకని నాకు నచ్చింది ఆ టాపిక్. భక్తి యొక్క లక్షణములేనండి ఈ కర్మయోగము, ఉపాసనా యోగము, జ్ఞానయోగం. కింద భక్తి యొక్క కింద స్థాయే కర్మయోగము, భక్తి యొక్క మధ్యస్థాయే ఉపాసనా యోగము, భక్తి యొక్క పరాకాష్ఠ స్థితియే జ్ఞానయోగం. మూడు చోట్ల భక్తే ఉన్నది, భక్తి లేకుండా ఈ మూడు లేవు. అయితే గోపికలది ఉన్నది ఏంటంటే, వాళ్ళది ఉన్నది ఏంటంటే జ్ఞానభక్తి. అది చాలా గొప్పదైనటువంటి భక్తి. దానికి శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే చతుర్థి భక్తి అని పెట్టారు. చతుర్థి భక్తి ఏమిట్రా అని క్వశ్చన్ వస్తుంది. అంటే నాలుగవది అండి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానేచ భరతర్షభ, నాలుగవది. దానికే ప్రగల్భా భక్తి అని కూడా పేరు. ప్రగల్భావం అంటే సంస్కృత భావ ప్రగల్భా దొరుకుతున్నాడు అని కాదు, చాలా గొప్పదైనటువంటి భక్తి అని. దానికే ఇంకో పేరు కూడా ఉంది, అవ్యభిచారిణీ భక్తి అని. కదలకుండా అదే హయ్యెస్ట్ భక్తే. తీవ్ర ముముక్షత్వం అన్నా అవ్యభిచారిణీ భక్తి అన్నా అన్నీ ఒకటే. తీవ్ర మోక్షం కావాలనేటువంటి కాంక్షే భక్తి అంటే. కాబట్టి గోపికలు మరి అది ఎలా చెప్పగలిగారండి అంటే, హయ్యెస్ట్ భక్తి అని ఎలా చెప్పగలిగారు అంటే, కృష్ణుడు ఉద్ధవ గీతలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడు ఉద్ధవుడితో. ఒరే ఉద్ధవా, గోపికలు నాకు ఒక టైటిల్ ఇచ్చారు, ఒక గొప్ప టైటిల్ ఇచ్చారు నాకు. ఎప్పుడు భాగవతంలో ఇచ్చారు దశమ స్కందంలో ఏమన్నారంటే, కృష్ణ పరమాత్మ సామాన్యుడు కాదు, ఎవరు అనుకుంటున్నారు మీరు, అఖిల దేహినాం అంతరాత్మ ధృక్ అనే టైటిల్ ఇచ్చారు ఆయనకి. అన్ని దేహాల్లో ఉండేటువంటి ఒక అంతరాత్మ ధృక్, నా ఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ ధృక్. ఎంత అది చెప్పుకొని స్వామి ఉద్ధవుడికి ఎంత మురిసిపోతాడో, ఈ వీళ్ళు నన్ను గుర్తించారు నా అసలు తత్వం అని. కాబట్టి అది జ్ఞానభక్తి. జ్ఞానభక్తికి రావడం అంత ఆ లెవెల్కి రావాలంటే ఒక్కసారిగా అహం బ్రహ్మాస్మి భావన రాదు, స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళాలి. అది ఏమిటి ఆ స్టెప్స్? మనం ఇప్పుడు చెప్పినట్టుగానే, బాబుజీ చెప్పినట్టుగానే నేను కొంచెం దాన్ని విశదీకరిస్తున్నా, కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను అనమాట. దానికి భగవద్గీతలోనే మనకి మంచి ఒక మంచి అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ శ్లోకం భగవానుడు మనకు ప్రసాదించాడు. త్రైగుణ్యో విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవా అని అన్నాడు. ఇది ఒక బ్యూటిఫుల్ టైటిల్, బ్యూటిఫుల్ శ్లోకం. బ్యూటిఫుల్ ఎందుకంటానంటే దాని భావం చాలా గొప్పది. ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి టు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి. దాంట్లో ఏమంటున్నాడు భగవానుడు అంటే, ఫస్ట్ స్టెప్ మనం ఫస్ట్ మొదట్లో ఎవరికైనా సరే ఆ అహం బ్రహ్మాస్మి భావన రావడం కష్టం. ఎందుకంటే అది అవ్యక్తం, అచింత్యం, సర్వగతంగా ఉంది ఆత్మవస్తువు. కనపడకుండా ఒక రూపం లేక రూపనామాలు లేవని ఇందాక వారు చెప్తున్నారు. క్లేశో అధిక రస్తేశం అవ్యక్త సక్తచేతసాం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భిరవాపితి. క్లేశం చాలా, దేహాభిమానం ఉన్నంత వరకు ఒక రూపనామాలు లేకుండా భగవాను పట్టుకోవాలని కాల కష్టం. అందుకని ఫస్ట్ ఒక రూపనామాలతో ఒక ఇష్ట దైవతా పూజ మొదలుపెట్టుకోవాలి. అందుకని ఫస్ట్ స్టెప్ ఏంటంటే గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ. స్టెప్ 1, గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ. స్టెప్ 2, గాడ్ ఈజ్ ఇన్సైడ్ మీ. స్టెప్ 3, గాడ్ ఈజ్ మీ. గాడ్ ఈజ్ మీకి అంత తొందరగా రాకూడదు. స్టెప్ బై స్టెప్. ఈ మధ్యలో ఇంకొక స్టెప్ కూడా ఉంది, గాడ్ ఈజ్ ఇన్సైడ్ మీ అండ్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్ మీ. ఫస్ట్ మరి గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఇదంతా త్రిగుణాత్మకం, త్రైగుణ్యం విషయావేద. భగవానుడు ఏమంటున్నాడు, మనకు అన్ని కోరికలు తీర్చుకోవాలి అనుకుంటే మనకు ఎదురుకుండా ఉండే కనబడేది ఏమిటి, ప్రపంచమే. ప్రపంచంలోనే మనకి అన్నీ ఇవ్వగలుగుతోంది. కాబట్టి భగవాను పట్టుకొని ఈ త్రిగుణాత్మకమైనటువంటి దాంట్లో నువ్వు అనుభవించు కోరికలు, కానీ కోరికలు అనుభవించడంలో తప్పేవి లేదు, కానీ ధర్మబద్ధంగా అన్ని కోరికలు అనుభవించు. త్రైగుణ్యం విషయ అంటే ఏమిటంటే, ఏది మనకి విష అంటే సంస్కృతంలో ఏది మనల్ని బంధిస్తోందో అది విషయం అన్నమాట. కాబట్టి భగవంతుడిని కూడా విషయంగానే పట్టుకుంటున్నాం మనం. అవుట్ సైడ్ ఆఫ్ మీ అంటే భగవంతుడు ఉన్నాడు అన్నాం అనుకోండి, అది ద్వైతం. ద్వైతం లేకపోతే విశిష్టాద్వైతం. భగవంతుడే ఉన్నాడు అన్నాం అనుకోండి, అది అద్వైతం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనడంలో తప్పేం లేదు, కానీ అక్కడ ప్రాబ్లం ఏమిటి, నేను కూడా ఉన్నానమాట. నేనున్నాను, నువ్వు ఉన్నావు, ఇంకా రెండు ఉన్నాయి. ఆ రెండు ఉన్నాయేటప్పటికీ ఈ త్రిగుణాత్మకమైనటువంటి దీంతో డీల్ చేయాల్సి వస్తుంది. నాకు పరమాత్మ హెల్ప్ కావాలి, ఆయన హెల్ప్ తీసుకొని తప్పేం లేదు అనుభవించు. కానీ అరే, ఇది నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం వాడుకో, కానీ నువ్వు దేనికో వేరే విషయా ఉద్దీల్లో పడిపోకు. విషయాదుల్లో పడిపోయావంటే నీకు మోక్షం, నీ చిటారుకోమన్నటువంటి మిఠాయి పొట్లం దొరకదు రోయ్. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దానిలో డక్కాముక్కీలు తింటూ మెల్లగా స్పిరిచువల్ లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామంటే గాడ్ ఈజ్ ఇన్సైడ్ మీ. గాడ్ ఈజ్ ఇన్సైడ్ మీ ఏమిటి, ఎక్కడ చెప్పాడు, ఈశ్వర సర్వభూతానా హృద్దేశే అర్జున తిష్టది భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. అందరి హృదయంలో నేను ఉన్నాను, లోపల ఉన్నానని చెప్తున్నాడు. లోపల ఉన్నాడు, ఇందాక మనం బయట వెతుక్కున్నాం, అది వెతుక్కుని ఇప్పుడు లోపలికి వచ్చాం. స్టెప్ నంబర్ 2. అలా కొంతకాలం చేశాక ఏమవుతుందంటే, ఆ నిస్త్రైగుణ్యం భవార్జున అక్కడ కమాండ్ చేస్తున్నాడు. ఈ లోపలికి మనం వెళ్ళేటప్పటికీ త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమో గుణాల నుంచి మనం బయటపడగలుగుతాం, కానీ మళ్ళీ నిత్య సత్వస్తో అంటున్నాడు. ఎందుకంటే సత్వగుణమే మనల్ని ఆత్మజ్ఞానాన్ని వైపు తొందరగా తీసుకెళ్ళగలుగుతుంది. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఇది మాయ అయినప్పటికీ మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు. మన సత్వగుణంలో ఉన్నామా రజగుణంలో ఉన్నామా, ప్రతివాడు మార్పులు చేర్పులు అవుతుంటాయి సత్వరజస్తమో గుణాల మధ్యలో. ఒకడికి హాని చేయాలనిపించింది, మన స్వార్థపూరితంగా బతకాలనిపించింది, లేకపోతే ఎప్పుడు బద్ధకంగా ఉండాలనిపించింది, అంతా తమోగుణ లక్షణ. స్వార్థపూరితంగా ఉన్నా సరే ఇంకొకళ్ళకి నష్టం చేయం, కానీ మనం ఎంతసేపు స్వార్థంగా ఉంటూ మన పనులు మనం మన ఎంతసేపు యాక్టివిటీలో పడిపోతూ కర్మలో పడిపోవడం అనేటువంటిది రజోగుణం. కానీ సత్వగుణం అటువంటి కాదు, పరోపకారంతో కూడుకున్నటువంటిది, అందరికీ సహాయం చేయాలనుకునేటువంటిది. అదేం చేస్తుందంటే మనలో ఉండేటువంటి ఒక సమత్వాన్ని తీసుకొస్తుంది. అందరిలో సమత్వం ఎప్పుడు వస్తుంది, గాడ్ ఈజ్ ఇన్సైడ్ మీ అండ్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్ మీ అనేటువంటి విషయాన్ని కూడా నేను చూడగలిగినప్పుడే వస్తుంది. ఎందుకంటే అందరిలోనూ పరమాత్మ ఇందాక చెప్పారు కదా అమ్మ, బ్రహ్మ నుంచి పిపీలిక అది పర్యంతం ఆ బొద్దింకలో కూడా ఉన్నది పరమాత్మే అనే దృష్టి అనేటువంటిది కలిగేటప్పటికీ అది కొంచెం హైయెస్ట్ లెవెల్ దృష్టి అనమాట, జ్ఞాన దృష్టి. అప్పుడేమవుతుంది, నిస్త్రైగుణ్యం భవ తర్వాత నిర్యోగక్షేమ ఆత్మవ. నిర్యోగక్షేమం అంటే మనకి పొద్దున్న లేస్తే ఎంతసేపు యోగక్షేమ చింతన, నేను ఏమైపోతానా, ఒక 80 ఏళ్ళు వస్తే నా పిల్లలు నన్ను చూసుకుంటారా, నాకు నేను ఏం సంపాదించుకున్నాను, నాకు ఏ పాలసీలు ఉన్నాయి, ఎంతసేపు ఇదే చింతన. అది యోగం అంటే ఏంటంటే అప్రాప్తి వస్తువు యొక్క ప్రాప్తి యోగం అన్నారు అనమాట. అంటే నాకు దొరకని వస్తువు దొరికితే యోగం, కళ్యాణ యోగం లేదు, లేదా ఫారెన్ యోగం లేదంటాం, అది యోగం. ఇక్కడ క్షేమం ఏమిటి, ఆల్రెడీ దొరికిన దాన్ని దాని రక్షణ భావం, ప్రాప్త వస్తువు రక్షణ ఇది క్షేమ. ఈ యోగక్షేమ చింతన, యోగక్షేమ వహామేమని ఆ ఎల్ఐసి వాడు పెట్టుకుంటాడు కింద, ఆ పాలసీ వాడు ఇట్ట పెట్టి చేతులు పెట్టి. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే, రే ఆ పాలసీలన్నీ నా పాలసీ తీసుకో, ఇన్సూరెన్స్ టేక్ మై పాలసీ, అష్యూరెన్స్ యోగక్షేమం వహామ్యహం, నేను నిన్ను ఎప్పుడు. అది అప్పుడు ఎలా వస్తుంది, ఎంతసేపు నీకు ప్రపంచం మీద ఆధారపడటం కాదు మాని ఆత్మయందు ఆత్మ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయి. అది ఎట్లా చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఆత్మతత్వం అహం బ్రహ్మ, ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను, బాబుజీ ఒక మాట చెప్పేసి వదిలేశారు, అహం బ్రహ్మాస్మి భావంతో వెళితే వాడు బ్రాహ్మీస్థితి, వాడికి బ్రాహ్మీస్థితిలో పోతే బ్రహ్మ నిర్మాణం వస్తుందని. మనం ఇప్పుడు అది గోల్, మన టార్గెట్ అది, మనం చచ్చిపోయే క్షణంలో మనకు బ్రాహ్మీస్థితిలో మనం పోవాలి. అంటే ఎలా వస్తుంది అంటే, ఇది ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ ఒక ఈజీగా ఒక అందరికీ సాధనా మార్గం ఉండేటట్టుగా మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. అది వాడుకొని మనందరం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ నేను అనేటువంటి రైలు ఉందనుకుందాం. ఈ నేను అనేటువంటి రైలు ఏం చేస్తుంది, నేనంటే ఏమిటి, ఆత్మ. సంస్కృతంలో ఆత్మ అంటే నేను. ఈ నేను అనేటువంటి భావన మీ అందరికీ ఉంది కదా, ఎవరెవరికి ఉంది, ఎవరికి లేదు చెప్పండి, చేతులు ఎత్తండి. నేను అనేటువంటి భావన ఎవడు ఉండడు, ప్రతివాడికి నేను అనేటువంటి భావన ఉండదు. మా అంటే ఈ మైకుకి లేదేమో, నేను అనేటువంటి భావన మైకుకి లేదు, కానీ నేను అనేటువంటి భావన మన అందరికీ ఉంది. ఆ నేను అనేటువంటి భావన ఏం చేస్తోంది, ఆ నేనుగా ఉంటే ప్యూర్గా ఉంది, కానీ ఉన్నట్టుండి ఏమంటుంది, పొద్దున లేవగానే నేను పొడుగ్గా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నాకు నా కాళ్ళు పొడుగు, నా చేతులు పొడుగు అని ఒకసారి అంటోను. ఆ నేను అట్లా అన్నప్పుడు ఆ నేను యొక్క రైల్వే స్టేషన్ పేరు స్థూల శరీర రైల్వే స్టేషన్లో నేను ఆగింది. నేను అనేటువంటిది స్థూల శరీర రైల్వే స్టేషన్లో ఆగి మళ్ళీ ఉన్నట్టుండి కాసేపు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హాయిగా ఉన్నాను, లేదా చాలా చికాకు పడుతున్నాను, లేదా చాలా భయం వేస్తోంది. అలా అన్నప్పుడు నా రైల్వే స్టేషన్ పేరు నేను అనేటువంటి రైలు అక్కడ ఆగుతోంది. అది సూక్ష్మ శరీర ఆర్ మనస్సు అనేటువంటి రైల్వే స్టేషన్లో ఆగింది. ఇదంతా కాకుండా ఈ నేను అనేటువంటిది అప్పుడప్పుడు ఏమంటుందంటే, నేను 30 ఏళ్ళు నేను చాలా కంపెనీలో ఒక జనరల్ మేనేజర్గా పనిచేశాను, నేను ఫలానా కంపెనీలో డైరెక్టర్ని, లేకపోతే నేను పరమహంస పరివ్రాజకుణ్ణి, లేకపోతే నేను ఒక భారతరత్నని, నేను ఒక పద్మశ్రీని, ఏదైనా అనుకోండి, లేకపోతే మాతాజీ వారి దగ్గర నేను చాలా దగ్గర శిష్యుణ్ణి, రాంతరంగిక శిష్యుణ్ణి, ఇవన్నీ ఇట్లా అనుకున్న ఇలాంటి భావాలు వచ్చినప్పుడల్లా ఆ నేను అనేటువంటి రైలు, అది ఉన్నది ఏంటంటే అహంకార రైల్వే స్టేషన్. ఇప్పుడు చూడండి, ఈ నేను ప్యూర్గా ఉంది పొద్దున లేచినప్పుడు, అది నేనుకి ఏమీ యాట్రిబ్యూట్స్ లేవు, అది ఆడ కాదు మొగ కాదు. అది దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నారు, బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాషు అవస్థాస్వపి వ్యావృత్తాషు అనువర్తమాన అహమితి అంతం స్ఫురంతం సదా స్వాత్మ. ఇక్కడి వరకు తీసుకొని చెప్తా. అదే ఏమిటి ఇది, నేను చెప్పింది సేమ్ అది, రైలు గురించే చెప్తున్నారు. ఏముంటోంది, బాల్యాదిష్వపి, బాల్యాది అంటే బాల్యము కౌమారము యవ్వనం, అన్నిట్లోనూ నేను కామన్గా ఉంటోంది, కానీ మారిపోయేది ఏమిటి, వ్యావృత్తిషు అంటే ఏమిటి, మారిపోయేటువంటి, దానిలో మధ్యలో అనువర్తమానం అంటే మారిపోకుండా ఉండేటువంటిది ఒకటి ఉంది. ఏమిటి అంటే అహమితి అంతఃస్ఫురంతం, ఆ లోపల స్ఫురం, నేను అనేటువంటిది మారట్లేదు రోయ్. అది గమనించు. ఇది ఏమవుతుంది, ఆ నేను అనేటువంటి భావన దేహం అనేటువంటి, నేను పొట్టి ఉన్నాను పొడుగున్నాను దానికి సంపర్కం కలిగేటప్పటికీ అది మలినం అవుతుంది. అంటే ఉపాధి సంపర్కం చేత ఆత్మ మలినం అవుతుంది. ఏ ఉపాధిలో సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు సంపర్కం చేత అది మలినం అయ్యేటప్పటికీ ఇప్పుడు ఆత్మ అంటే ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది అందరికీ, నేను అనేటువంటి స్ఫురణ అదే చెప్తోంది దక్షిణామూర్తిలో. దీనికన్నా ఏం వేరే ఏం లేదు, నేను అది బాబుజీ మహారాజ్ వారు ఎన్నిసార్లు చెప్పారో, నేనులో గనక మీరు నిలబడగలిగితే ఆ నేను కన్నా దాన్ని పట్టుకోవడం అంతే. దాన్ని ఏదైనా దాన్ని ఇమాజిన్ చేసి దాన్ని ఈ విధంగా ఉంటుందంటే అది ఆత్మగా నేను అనేటువంటి స్ఫురణలో అలా ఉండిపోగలిగితే, నిస్సంకల్ప స్థితి అది ముండనం చేస్తే బ్లేడ్తో అది జ్ఞాన ఖడ్గం, అప్పుడు అహం బ్రహ్మాస్మి భావనలో నువ్వు పోగలుగుతావు. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి, అంత తొందరగా రాదు. స్టెప్ బై స్టెప్, ఫస్ట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ, గాడ్ ఈజ్ ఇన్ మీ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ బాగా ప్రాక్టీస్ చేస్తే చివరికి గాడ్ ఈజ్ మీ అని మనకు అర్థమైపోతుంది, అది పాయింట్ నిలబడుతుంది అని చెప్పారు బాబుజీ. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మ.